ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహార శాస్త్ర సాంకేతిక మరియు విజ్ఞాన కళాశాల రుద్రూర్ నిజామాబాద్ విద్యార్థులమైన మేము చేను కబుర్ల కార్యక్రమం ద్వారా శీతలీకరణ పద్ధతిలో కూరగాయలు నిల్వ చేసే విధానం గురించి తెలియజేస్తున్నాం. పాత్రలు: మనోజ్ పాత్రలో మారుపాక మనోజ్, విజయ్ పాత్రలో పెద్దమాతరి శాంతికుమార్, ప్రీతం పాత్రలో రామ్శెట్టి ప్రీతం.
నమస్తే మనోజ్.
నమస్తే రా, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? రోజు కనబడతలేవు.
నేను మంచిగానే ఉన్నా, నువ్వెట్లున్నావు రా? వ్యవసాయ పనుల్లో పడి సమయమే సరిపోతలేదురా నాకు.
నేను మంచిగానే ఉన్నా గానీ ఈసారి సేను లే పంట వేసినావు, కోతకొచ్చిందారా పంట?
పంట కోతకొచ్చింది, కానీ మార్కెట్ లో దానికి సరైన గిట్టుబాటు రేటు లేదు. ఏం చేయనో తెలుపుతలేదు. ఈ రేటుకు పంట అమ్మితే పెట్టుబడి కూడా నిండెట్టులేదురా.
అవునరా, ఇప్పుడు పంటకు తక్కువ రేటు ఉన్నది, కానీ కొన్ని రోజుల తర్వాత పంటకు మంచి రేటు వచ్చేట్టుందిరా. ఎందుకంటే ఈసారి కాలం సరిగ్గా అనుకూలించలేదు, కాబట్టి కొన్ని రోజుల తర్వాత మంచి రేటు వచ్చే అవకాశం ఉంది.
అవును, నాకదే అనిపిస్తుంది, కానీ పంటను ఎలా నిల్వ చేసుకోవాలో నాకు అర్థమైతలేరా.
నమస్తే అన్నలు, మంచిగున్నారా?
హా, మంచిగున్నాం రా. ఎప్పుడొచ్చినావు పట్నం నుంచి? నువ్వెట్లున్నావురా?
మంచిగానే ఉన్నా అన్న, నిన్నే వచ్చిన కాలేజీ నుంచి.
చదువు పూర్తయిందా? ఎక్కడ చదువుతున్నావు ఇప్పుడు?
ఆహార శాస్త్ర సాంకేతిక మరియు విజ్ఞాన కళాశాలలో ఇప్పుడు చివరి సంవత్సరం చదువుతున్నా అన్న. మరి మన చేన్లో ఈసారి ఏ పంట వేసిరే?
ప్రీతం వాళ్ళ చేన్లా టమాటా మిరపకాయ వేసిర్రు, కానీ వీటికి ఇప్పుడు సరైన రేట్ లేదు.
తమ్ముడు, వేసినాం గాని పంటకు సరైన రేటు అత్తలేదు, ఏం చేసాడో తెలుస్తలేదు.
ఏముందన్నా, కొన్ని రోజుల తర్వాత అమ్మూరి ఎక్కువ మద్దతు రేట్ వచ్చినప్పుడే.
మాకదే అనిపిస్తుంది, కానీ అప్పటి వరకు పంట పాడైపోతుంది కదరా.
ఎందుకు పాడైతుందన్నా? ఆ కూరగాయలను శీతలీకరణ గిడ్డంగిలో నిల్వ చేస్తే ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.
అవునా, కూరగాయలను శీతలీకరణ గిడ్డంగిలో పెడతారా? మాకు తెలియదురా.
అవునన్నా, శీతలీకరణ గిడ్డంగులలో కూరగాయలను పండ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి వాడతారే.
ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వాటి నాణ్యత తగ్గిపోదారా? మరి
అట్లేం నాణ్యత తగ్గిపోదన్నా. శీతలీకరణ గిడ్డంగులను వాడటం వల్ల కూరగాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడంతో పాటు వాటి నాణ్యత కూడా పోదే.
శీతలీకరణ గిడ్డంగికి తీసుకెళ్తే మనకేమన్నా లాభం ఉంటుందా మరి?
ఉంటదన్నా. మన పండ్లు కూరగాయలను శీతలీకరణ గిడ్డంగులలో పెడితే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎప్పుడైతే మనకు మంచి మద్దతు రేటు వస్తుందో అప్పుడే అమ్ముకోవచ్చే.
ఇంకా ఎటువంటైనా ఉపయోగాలు ఉన్నాయారా?
చెప్తా అన్న, మార్కెట్ల కూరగాయల కరువు ఉన్నప్పుడు శీతలీకరణ గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన కూరగాయలను అమ్మచ్చే. దీనివల్ల కూరగాయల రేటు అనేది స్థిరంగా ఉంటది. ఇట్ల చేస్తే కొనేటోళ్లకు అమ్మేటోళ్లకు ఇద్దరికి లాభం ఉంటది.
అవునా, అయితే మంచిదే కదా. మన దేశంలో ఎన్ని శీతలీకరణ గిడ్డంగులు ఉన్నాయరా?
ప్రస్తుతం మన దేశంలో 6227 వరకు శీతలీకరణ గిడ్డంగులున్నాయే. దేశంలో ఇప్పుడు శీతలీకరణ గిడ్డంగుల పరిశ్రమ వృద్ధి రేటు పెరుగుతుంది. వార్షిక వృద్ధి రేటు 25.8% ఉన్నదని అంచనా వేసినరే. 30 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. మన ఉత్పత్తి పెరిగే కొద్దీ శీతలీకరణ గిడ్డంగుల సంఖ్య కూడా పెంచుతారే.
మంచిగుంది గాని, శీతలీకరణ గిడ్డంగిలో మన కూరగాయలను పెట్టాలంటే వాళ్లకు డబ్బులు ఇవ్వనా ఏమన్నా?
అవును, ఇవ్వాల్సి ఉంటది కదరా. మరి
అదే, ఎంత ఇవ్వాలరా?
అన్నా ఇయ్యాలి. ఎట్లంటే మన కూరగాయల బరువు కొలుస్తారు, మరియు మనం ఎన్ని రోజులు నిల్వ ఉంచుతామో దాని ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంటదే.
మరి కూరగాయలు నిల్వ చేయడానికి ఎంత ఉష్ణోగ్రత పెడితే పడకుండా ఉంటాయి?
అన్నా, ఎక్కువ పంటల నిల్వ కోసం అయితే -10 నుండి -20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచుతారే. మన టమాటా పంటను నిల్వ చేయడానికైతే 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచితే 7 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే మిర్చికైతే 6 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచితే ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.
సరేగాని ఇంకేమైనా పంటలను శీతలీకరణ గిడ్డంగిలో నిల్వేయచ్చారా?
అన్న, టమాటాలు మిరపకాయలే కాదే, మిగతా కూరగాయలు, బెండకాయ, బీరకాయ, సోరకాయలు, వంకాయలు మరియు చాలా రకాలైన పండ్లను కూడా నిల్వ చేయవచ్చే. ఇప్పుడు ఎక్కువ మంది రైతులు పంట నష్టాలను తగ్గించడానికి, ఎక్కువ డబ్బులు పొందడానికి శీతలీకరణ గిడ్డంగులనే వాడుతున్నారు.
మరి శీతలీకరణ గిడ్డంగి యొక్క సామర్థ్యం ఎంతుంటారా తమ్ముడు?
ఎక్కువ అయితే శీతలీకరణ గిడ్డంగుల నిల్వ సామర్థ్యం 10 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది.
శీతలీకరణ గిడ్డంగిల నిర్మించడానికి మనకు ప్రభుత్వం ఏమైనా సాయం పడుతుందా తమ్ముడు?
సహాయపడుతుందన్న. కావలసిన యంత్రాలకు 50% ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా నిధులను సమకూరుస్తుందంట. అలాగే నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నిల్వ సదుపాయాల కల్పనకు రుణాలు అందిస్తుందన్న. శీతలీకరణ గిడ్డంగి నిర్మాణాల కోసం కేరళ రాష్ట్రం 40% రాయితీని, నేషనల్ కోఆపరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC నిర్మాణ పరిమాణం మరియు దాని సాధ్యాసాధ్యాలను బట్టి శీతలీకరణ గిడ్డంగిల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తుందన్న.
ఇంకేముంది తమ్ముడు, ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుందంటే మంచిదే కదా. ఇంకా ఏ రకమైన ఆహార పదార్థాలు నిల్వేయచ్చు
అన్న? శీతలీకరణ గిడ్డంగులలో పండ్లు, కూరగాయలే కాకుండా మాంసం, మసాలాలు, పొడి పండ్లు, బెల్లం, పప్పులు మరియు చిరుధాన్యాల నిల్వ కోసం కూడా ఉపయోగిస్తామే. ఒక విధంగా చెప్పాలంటే మన ఇంట్లో ఉపయోగించే ఫ్రిడ్జ్ లాగానే అన్ని రకాల కూరగాయలను శీతలీకరణ గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చు.
అయితే ఉత్పత్తి అయిన అన్ని కూరగాయలను, పండ్లను ఒకే సమయంలో కాకుండా ఎక్కువ రోజులు తాజాగా అమ్మచ్చన్నమాట. శీతలీకరణ గిడ్డంగులు ఉపయోగించడం వల్ల పంట నష్టాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చు. అయితే తమ్ముడు, మన కూరగాయలను శీతలీకరణ గిడ్డంగిలో పెట్టేటప్పుడు మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవనా? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పుడేమైనా ఉంటే?
మంచి సందేశం అడిగినావన్నా. శీతలీకరణ గిడ్డంగిలలో ఆహార పదార్థాలు నిల్వ ఉంచేటప్పుడు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మొత్తం ఆహార పదార్థాలు పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కూరగాయలు మరియు పండ్లను శీతలీకరణ గిడ్డంగులకు తీసుకెళ్లే ముందే మంచి వాటిని, పాడైపోయిన వాటిని వేరు చేయాలి. ఒకే పరిమాణం గల కూరగాయలను, పండ్లను వేరు చేసి వేరువేరుగా నిల్వ చేయాలి. ఇలా చేయడం ద్వారా చాలా వరకు నష్టాన్ని తగ్గించవచ్చే.
తమ్ముడు, ఇవేనా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలరా?
జరాగే చెప్తాను కదనే, ఇంకా మస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లంటే మనం తీసుకున్న కూరగాయలను, పండ్లను పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు మరియు నిల్వ చేసే స్థలం యొక్క తేమ 85 నుండి 90% ఉండేటట్లు చూసుకోవాలి. కూరగాయలను, పండ్లను ముఖ్యంగా పెట్టెలలో పెట్టి నిల్వ చేసుకోవాలి. పెట్టెలలో అమర్చేటప్పుడు ప్రతి పెట్టెకు మరియు గోడకు మధ్య దూరం కనీసం 8 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలన్నా.
అవునరా తమ్ముడు, ఇలా చేయడం వల్ల పంట నష్టాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చు. మన దేశంలో ఇప్పటివరకు 61 మిలియన్ టన్నుల పండ్లు, కూరగాయలు అవసరమైతే మన దగ్గర కేవలం 26.85 మిలియన్ టన్నుల నిల్వ లభ్యత మాత్రమే ఉంది. పండించిన పంటలో 40% కంటే ఎక్కువ నష్టమైపోతుంది. శీతలీకరణ గిడ్డంగిలో నిల్వ చేయడం వల్ల కొంతవరకైనా పంట నష్టాన్ని తగ్గించవచ్చురా?
అవును విజయ్, కానీ శీతలీకరణ గిడ్డంగి నిర్మాణం కొరకు ఎవరిదైనా అనుమతి తీసుకోవాలారా?
తీసుకోవాలన్నా. వ్యవసాయ అధికారి మరియు రెవెన్యూ అధికారి అనుమతి ఉండాలే. వాళ్ళు అనుమతి ఇచ్చినాకనే శీతలీకరణ గిడ్డంగిని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటది.
వాళ్ళ అనుమతి ఇవ్వడానికి ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటారు?
శీతలీకరణ గిడ్డంగి నిర్మాణానికి అనుమతి ఇచ్చే ముందు వారు చాలా రకాలైన విషయాలను పరిగణలోకి తీసుకుంటారే. ముఖ్యంగా రవాణా మార్గం సరిగ్గా ఉందా అని, నీటి లభ్యత, కరెంటు సదుపాయం మరియు దాని నుండి వెలువడే కాలుష్యాన్ని పరిగణలోకి తీసుకుని అనుమతిస్తారన్న. అధికారుల అనుమతి లేకుండా కూడా కొన్ని రకాలైన చిన్న శీతలీకరణ గిడ్డంగులను నిర్మించవచ్చన్న.
ఏంది, అధికారుల అనుమతి లేకుండా కూడా శీతలీకరణ గిడ్డంగి నిర్మించుకోవచ్చా? ఎట్లాంటివి రవి?
అన్న, 0 శీతలీకరణ శక్తి గది అని చిన్న శీతలీకరణ గిడ్డంగిలో నిర్మించుకోవచ్చు. ఇందులో తక్కువ మొత్తంలో పండ్లను, కూరగాయలను నిల్వ ఉంచడానికి వాడతారే. ఇది మళ్ళా తక్కువ ఖర్చుతో నిర్మించుకోవచ్చు.
అవునరా ప్రీతం, తక్కువ ఖర్చుతో నిర్మించుకోవచ్చు మరియు సులభంగా ఉంటుందిరా దీని నిర్మాణం.
ఎట్లా నిర్మించాలో చెప్పురా, నేను కూడా నిర్మించుకుంటా సులభంగా ఉంటే.
చెప్తారా, వీటిని ఎక్కువ పొలం వద్దనే నిర్మించుకుంటారు. దీని నిర్మాణం కోసం మనకు కావాల్సిన కేవలం ఇటుకలు, ఇసుక. ఈ గది నీళ్ల సదుపాయం ఉండే దగ్గర నిర్మించుకోవాలి. ముందుగా ఇటుకలు 2 వరుసలలో దీర్ఘ చతురస్రాకారంగా అమర్చాలి. గోడల ఎత్తు 1 మీటర్ ఉండే విధంగా చూసుకోవాలి. 2 ఇటుక గోడ సందుల మధ్య ఇసుక నింపాలి. గదిని మధ్యలో కింది భాగంలో కూడా ఇటుకలను అమర్చాలి. ప్రతిరోజు 2 పూటలు ఇసుకకు నీళ్లను పోయాలి. ఇలా పోయడం వల్ల లోపల ఉన్న పండ్లు తాజాగా ఉంటాయి. పండ్లను, కూరగాయలను పెట్టెలో పెట్టి నిల్వ ఉంచాలి. 0 శక్తి శీతలీకరణ గదిలా కూరగాయలు, పండ్లు పెట్టి పైన నుంచి పాలిథిన్ కవర్తో కప్పాలి. ఇలా కప్పడం వల్ల లోపల ఉన్న ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. మళ్ళా దీనికి కరెంట్ అవసరం కూడా ఉండదురా?
అవునన్నా, దీనిని మా కళాశాలలో కూడా నిర్మించాము. కూరగాయలు, పండ్లు బాగానే రోజులుంటాయి, పాడవకుండా.
అయితే నేను కూడా నిర్మిస్తానరా, అలా అయినా నా పంట నష్టాన్ని కొంతవరకైనా తగ్గించుకుంటా. ఎక్కువ పంట వచ్చినప్పుడు పెద్ద శీతలీకరణ గిడ్డంగిలకు తీసుకెళ్లి నిల్వ చేసుకుంటా. అలా చేస్తే కొంతవరకైనా లాభం పొందవచ్చు కదా నేను.
అవునన్నా, మంచి ఆలోచన, అలానే చెయ్యి.
శీతలీకరణ గిడ్డంగి ఎలాంటి ప్రదేశాల్లో నిర్మిస్తారా?
శీతలీకరణ గిడ్డంగులను లోతట్టు ప్రాంతాలు లేకుండా మరియు రహదారికి దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి వ్యవసాయేతర భూమిలో నిర్మించుకోవాలి.
ఇందులో ఎటువంటి నీళ్లను వాడతారా?
కఠినమైన నీళ్లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. శీతల గిడ్డంగిలలో మృదువైన నీళ్లనే వాడాలి.
శీతల గిడ్డంగిలలో ఎలాంటి భద్రత చర్యలను తీసుకోవాలి?
శీతలీకరణ గిడ్డంగులలో పరికరాలను నైపుణ్యం గల వ్యక్తులకు నిర్వహించడానికి అనుమతించాలి. మంటలను ఆర్పే యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి. విద్యుత్ సరఫరా అవసరాలకు అనుగుణంగా అందించే విధంగా ఉండాలి.
శీతలీకరణ గిడ్డంగి నిర్మించడానికి ఎంత స్థలం అవసరమైతుంది?
దీని నిర్మాణానికి 14 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు మరియు 10 అడుగుల ఎత్తుతో ఎక్కువగా నిర్మిస్తారే.
తమ్ముడు, మరి యంత్రాలకు ఎంతవరకు ఖర్చు అవుతుందిరా?
నిర్మాణం చిన్న స్థలంలోనే అవుతుంది. దాదాపు 465,000 రూపాయలు యంత్రాలకు ఖర్చు అవుతుంది.
శీతలీకరణ గిడ్డంగిలో పనిచేయడానికి ఎలాంటి వారిని ఎంచుకోవాలి?
ఇందులో పనిచేయడానికి అనుభవం గల వ్యక్తులు మరియు అనుభవం లేని వ్యక్తులు కూడా అవసరమవుతారు.
తమ్ముడు, మాకు ఈరోజు చాలా మంచి అవగాహన కల్పించినవరా. ఇలా వేస్తేనన్నా పంట యొక్క నష్టాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చు. శీతలీకరణ పద్ధతిలో నిల్వ ఉంచడం ద్వారా పండ్లు కూరగాయల నాణ్యత మరియు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. శీతలీకరణ పద్ధతిని ప్రోత్సహించడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించి లాభాన్ని పొందవచ్చు. శీతలీకరణ గిడ్డంగులను ప్రోత్సహించండి, పంట నష్టాలను కాపాడండి. శీతలీకరణ గిడ్డంగులు ప్రోత్సహించండి, పంట నాణ్యతను కాపాడండి. శీతలీకరణ గిడ్డంగులు నిర్మిద్దాం, పంట నష్టాన్ని తగ్గిద్దాం.
ఈ వారం చేను కబుర్లలో ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా గ్రామీణాభివృద్ధి అనే అంశం గురించి తెలుసుకుందాం. గ్రామీణాభివృద్ధి దిశగా ఎన్నో ప్రభుత్వ పథకాలు అమలులో ఉన్నాయి. వ్యక్తిగత వికాసం మొదలుకొని కుటుంబ, సంఘ, సమాజ పరిపూర్ణ వికాసం కోసం ప్రభుత్వ శాఖల ద్వారా అమలుపరచబడుతున్నాయి. ప్రతి పథకం లక్ష్యం వేరు, లక్ష్య సమూహం కూడా వేరు. మనిషి సామాజికంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచే భావనతో ప్రతి పథకం కార్యాచరణ నిర్వహించబడింది. అత్యంత సూక్ష్మస్థాయి అంశాల నుండి స్థూలస్థాయి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఉదాహరణకు, చేతులు శుభ్రత వినడానికి సూక్ష్మంగా అనిపించవచ్చు, కాని అది ఆరోగ్యవంతమైన జీవితానికి తొలిమెట్టు. అందుకే పథకాన్ని కాకుండా వికాస అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పథకాలు వివరించడం జరిగింది. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం, లాభాపేక్ష రహిత సంస్థలు వివిధ రకాల పథకాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో కొన్ని పథకాలు: ఆరోగ్యం మరియు పోషణ. లక్ష్యాలు: ఆరోగ్య కార్డు, వైద్య సదుపాయాలు వంటి మౌలిక ఆరోగ్య సదుపాయాల సార్వత్రిక అందుబాటు, సమగ్ర వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, సమతుల్య పోషణ, సమతుల లింగ నిష్పత్తి. పథకాలు: జాతీయ ఆరోగ్య మిషన్, సమగ్ర బాలల అభివృద్ధి పథకం. ఫలితాలు: 100% వ్యాధి నిరోధకత, 100% ఆసుపత్రిలో ప్రసవం, స్త్రీలు, గర్భిణీలు, పిల్లలు మరియు కిశోర బాలికలలో పోషకాహార లోపాలను నివారించడం, ఆరోగ్య నిపుణుల యొక్క నైపుణ్యాలను పెంపొందించడం, ఆరోగ్య మరియు పరిశుభ్రతపై సానుకూల వైఖరి మరియు ప్రవర్తనను పెంపొందించుట. అందరికీ విద్య. లక్ష్యాలు: 10వ తరగతి వరకు అందరికీ విద్య, పాఠశాలను స్మార్ట్ స్కూలుగా అభివృద్ధి చేయుట, నిపుణులు మరియు ఉపాధ్యాయుల శిక్షణ అవసరాలను గుర్తించడం, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయుట. స్మార్ట్ స్కూలు అనగా ఈ గ్రంథాలయం మరియు ఐటీ వసతులు కలిగి ఉండటం, ప్రయోజనాత్మక విద్యను వయోజన విద్య ప్రచారాల ద్వారా ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్కైప్ ద్వారా నిష్ణాతులైన వారిచే బోధన, ప్రాంతీయ చరిత్రపై ప్రదర్శనలు మరియు విజ్ఞులచే శిక్షణ, సమగ్ర సాంకేతిక సదుపాయాలతో గ్రంథాలయం ఏర్పాటు, ఆసక్తి కలిగిన వారికి ఈ శిక్షణపై శిక్షణ ఇవ్వడం, అందరికీ విద్య, ముఖ్యంగా బాలికలకు విద్య కొరకు యువజన సంఘాలు ఏర్పాటు. పథకాలు: సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, జాతీయ సాక్షరతా మిషన్, జాతీయ బాల కార్మికుల నిర్మూలన ప్రాజెక్ట్, ఎంపీ లాడ్ నిధులు, పరిశుభ్రమైన గ్రామాలు, లక్ష్యాలు. అందరికి పరిశుభ్రమైన వాతావరణం అందించుట కొరకు ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం, ప్రజా సంస్థలలో మరుగుదొడ్ల నిర్మాణం, మురుగు మరియు మురుగునీరు యాజమాన్యం, బయోగ్యాస్ ప్లాంట్లను మరుగుదొడ్లకు అనుసంధానం చేయటం. పథకాలు: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ అభియాన్, ఎంపీ లాట్స్, నిర్మల గ్రామం నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, మురుగునీరు మరియు చెత్త యాజమాన్యం. ఫలితాలు: బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన నివారణ, పరిశుభ్రమైన వీధులు మరియు ప్రజాస్థలాలు, వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల అభివృద్ధి. లక్ష్యాలు: సుస్థిర వ్యవసాయం మరియు సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ రైతు సంఘాల ఏర్పాటు, భూసార పరీక్ష కార్డులు తయారీ, ప్రాంతీయ విత్తన బ్యాంకులను ఏర్పాటు చేయుట, శ్రీసాగు మొదలగు పద్ధతులను ప్రోత్సహించుట, బిందు మరియు తుంపర సేద్యం, సౌరశక్తి. పథకాలు: వ్యవసాయ సేవా కేంద్రం, వ్యవసాయ శాఖ పథకాలు, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్. ఫలితాలు: రసాయన ఎరువు వాడకం తగ్గించటం, రసాయన పురుగు మందుల వాడకం తగ్గించటం, సేంద్రియ ఎరువులు మరియు పురుగు మందుల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందుబాటులో ఉంచటం. గ్రామీణ పారిశ్రామీకరణ. లక్ష్యాలు: పశు సంపదను పెంచటం అనగా గోబర్ బ్యాంక్ మరియు పశు సదనాలను ఏర్పాటు చేయుట, కోత అనంతరం చేయు పనులు, ఆహార సంబంధ మరియు పాల ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు, కుటీర పరిశ్రమ ఏర్పాటు. పథకాలు: గ్రామీణ ఉపాధి హామీ పథకం, పాడి మరియు పశు సంవర్ధక శాఖ అమలు చేయు కార్యక్రమాలు, జౌళి మంత్రిత్వ శాఖ, మాధ్యమిక చిన్న తరహా మరియు సూక్ష్మ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేయు కార్యక్రమాలు. ఫలితాలు: పశు సంబంధిత ఆదాయం పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ మరియు పాడి ఉత్పత్తుల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయుట, ఉపాధి మరియు ఆదాయం పెరిగే అవకాశాలు పెరగడం. యువకులకు నైపుణ్యాల అభివృద్ధి. లక్ష్యాలు: జీవనోపాధుల పెంపొందించుటకు యువకుల నైపుణ్యాలను అభివృద్ధి చేయుట. పథకాలు: జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్, ఆజీవిక నైపుణ్యాలు, ఆర్ఈఎస్టీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు, సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ అమలు చేయు కార్యక్రమాలు. ఫలితాలు: నైపుణ్యాలను మెరుగుపరచడం, మెరుగైన జీవనోపాధుల మరియు ఉపాధి అవకాశాలు, మహిళా స్వయం శక్తి సంఘాల ఏర్పాటు ద్వారా మహిళల సాధికారత. పర్యావరణ పరిరక్షణ. లక్ష్యాలు: గ్రామీణ ప్రాంతాలలో వృక్ష సంపద అభివృద్ధి, ఆర్థిక, పర్యావరణ, సాంఘిక, సాంస్కృతిక ప్రాముఖ్యత గల చెట్లను ప్రజాస్థలాలు, రోడ్లు, చెరువుగట్లు, పొలాల గట్లపై పెంచటం, గ్రామంలో మరియు గ్రామం చుట్టూ ఆకుపచ్చ నడక మార్గాలను అభివృద్ధి చేయటం, నిరుపేద కుటుంబాలకు కేటాయించిన ప్రజాస్థలాలలోని చెట్లపై అనుభవ అధికార హక్కులు పొందేలా చేయుట, స్థానిక నర్సరీలు అభివృద్ధి చేయుట, వ్యయాలు మరియు చెల్లింపులను సులభతరం చేయుట. పథకాలు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ ఉద్యానవన మిషన్, పర్యావరణ మంత్రిత్వ శాఖ అమలు చేయుచున్న పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పులపై చేపట్టే పథకాలు. సాంప్రదాయ జలవనరుల పునర్జీవం. లక్ష్యాలు: వాటర్ షెడ్ సూత్రాలను అనుసరించి జీవనోపాధుల అభివృద్ధి, నీటి పారుదల, డ్రైనేజీ, భూమి కోత నివారణ ద్వారా గ్రామ అభివృద్ధి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, డ్రైనేజీ సదుపాయం, భూగర్భ జలాల అభివృద్ధి, వాయు, నీటి మరియు భూ కాలుష్యం తగ్గించుట. లక్ష్యాలు: గాలి, నీరు మరియు భూ కాలుష్య నివారణ. పథకాలు: సహజ వనరులు మరియు ఇంధనముల మంత్రిత్వ శాఖ అమలు చేయు కార్యక్రమాలు, వ్యవసాయ శాఖ అమలు చేయు పథకాలు, సామాజిక మరియు భౌతిక మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా చెత్త మరియు కాలుష్య నివారణ. ఫలితాలు: కాలుష్య నివారణ, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, అందమైన పరిశుభ్రమైన పరిసరాలు. వాననీటి వినియోగం. లక్ష్యాలు: వాననీటి పరిరక్షణను ఒక సాంప్రదాయ పద్ధతిగా గ్రామాలలో ప్రోత్సహించడం, ఇంటి కప్పు పైన నీటిని భద్రపరిచి టాయిలెట్లకు, ఇంటి అవసరాలకు వాడుకోవడం, నీటి పరిరక్షణకు అవసరమైన కట్టడాలను నిర్మించడం. పథకాలు: జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. పేదవారికి పక్కా ఇళ్ళు. లక్ష్యాలు: పేదవారికి అందరికీ పక్కా ఇళ్ళు పథకం ఇందిరా ఆవాస యోజన ఫలితం అందరికి గౌరవప్రదమైన జీవితం, సురక్షితమైన త్రాగునీరు, లక్ష్యాలు కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు, పథకాలు జాతీయ గ్రామీణ త్రాగునీరు పథకం ఫలితాలు ఆరోగ్యం మెరుగుపరచటం, అదేవిధంగా కలుషిత నీటి వలన వచ్చే డయేరియా వంటి రోగాలను అరికట్టడం, రోడ్ల సదుపాయం లక్ష్యాలు మూసి ఉన్న కాలువలు ఉండేలా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు సదుపాయం, పథకాలు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వెనుకబడిన ప్రాంతానికి ఇచ్చే గ్రాంట్లు ఫలితాలు, మార్కెట్లు మరియు ఇతర సేవలు అందుబాటులోనికి వచ్చి ఆర్థికాభివృద్ధి పెంచేలా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయుట, విద్యుత్ సదుపాయం లక్ష్యం ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా, పథకం రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన ఎంఎన్ఆర్ స్కీము ఫలితం ఆదాయం పెంపుదల మరియు ఆర్థికాభివృద్ధి. ప్రజా సంస్థలైనటువంటి అంగన్వాడీలు, స్కూలులు, ఆసుపత్రులు మరియు గ్రామ పంచాయతీలు మరియు గ్రంథాలయాలకు మౌలిక సదుపాయాల రూపకల్పన. లక్ష్యాలు అంగన్వాడీలు, స్కూలులు, ఆసుపత్రులు మరియు గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించుట. పథకాలు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ నిధి, ఆర్జీపీఎస్ఏ, సర్వశిక్ష అభియాన్, ఐసీడీఎస్, ప్రజా సంస్థల మరమ్మతులు లేదా పునర్నిర్మాణం, గ్రామీణ మార్కెట్లు. లక్ష్యాలు గ్రామీణ ప్రాంతాలలో మార్కెట్లను అభివృద్ధి చేయుట. పథకాలు జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఫలితం వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించటం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించటం. సూక్ష్మ బ్యాంకులు, పోస్టాఫీస్, ఏటీఎం మరియు యుఐడిఏఐ కార్డులు. లక్ష్యాలు గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకులను అనుసంధానం చేసేలా భరోసా ఇవ్వడం. పథకం ప్రధానమంత్రి ధన్జన్ యోజన ఫలితం పొదుపును అభివృద్ధి చేయుట. బీమా పథకాలు లక్ష్యం బీమా పథకాలను సార్వత్రికంగా అమలు జరిగేలా చూడటం. పథకాలు ఆమ్ ఆద్మీ బీమా యోజన, రాష్ట్రీయ ఆరోగ్య బీమా పథకాలు, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఫలితాలు మెరుగైన సాంఘిక భద్రత ద్వారా ఆరోగ్య మరియు ఆర్థిక ఇబ్బందులను తొలగించుట. పౌర సరఫరాలు లక్ష్యాలు ఇంటింటా సర్వే ద్వారా అర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డులు అందేలా చూచుట, సరైన సమయంలో ఆహార ధాన్యాలు అర్హులైన కుటుంబాలకు అందించడం ద్వారా జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చూడటం. పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట్ర పౌర సరఫరాల పథకం. ఫలితం ఆహార భద్రత మరియు పోషకాహార భద్రతను మెరుగుపరచటం, గ్రామ పంచాయతీలను బలోపేతం చేయటం. లక్ష్యాలు ప్రజాసేవలు మెరుగుపరచుటకై గ్రామ పంచాయతీని మరియు స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయటం, ప్రజా సంస్థలకు సరైన మౌలిక సదుపాయాలు సమకూర్చడం, ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు స్థానిక సంస్థలలో పనిచేయుచున్న అధికారుల సామర్థ్యాల పెంపుదల, ప్రజా భాగస్వామ్యం ద్వారా వాటర్షెడ్ కమిటీలు మరియు గ్రామ ఆరోగ్య మరియు పరిశుభ్రత కమిటీలను ఏర్పాటు చేయుట. పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఫలితం సమగ్రమైన స్థానిక ప్రజాస్వామ్యం. రక్తహీనతను అధిగమించడం ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గటం వల్ల లేదా హీమోగ్లోబిన్ సాంద్రత తగ్గటం వల్ల ఈ రక్తహీనత లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రక్తహీనత సమస్య అనేక రకాలుగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇనుము లోపించడం వలన వచ్చే రక్తహీనత, మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత, అప్లాస్టిక్ రక్తహీనత వంటి అనేక రకాలుగా ఉంటుంది. ఈ రక్తహీనత సమస్య ఉన్నవారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పాలిపోయిన చర్మం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కలిగి ఉంటారు. మన శరీరం అంతా కూడా వివిధ ధాతువుల యొక్క సమ్మేళనం. శరీర జీవక్రియ సజావుగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ ధాతువులు, ఖనిజాలు ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏదైనా లోపించినప్పుడు మన శరీరం మనకి ముందుగానే ఒక సూచన ఇస్తుంది. రక్తహీనత అంటే ఏమిటో చూద్దాం. రక్తంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం వలన మనిషి రక్తం ఎర్రగా ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ అనే పదార్థం తయారవటానికి ఇనుము మరియు మాంసకృతులు వంటి పోషకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఉండే హెమోగ్లోబిన్ ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా ఈ హెమోగ్లోబిన్ ప్రతి మగవారిలో 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలలో 11 గ్రాములు, అలాగే 6 నుండి 12 సంవత్సరాల వయసు ఉన్న చిన్నపిల్లల్లో 120 గ్రాములు ఉండాలి. పైన చెప్పిన మోతాదులలో కాకుండా ఒకవేళ అంతకంటే తక్కువగా హెమోగ్లోబిన్ ఉంటే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు భావించాలి. ఈ రక్తహీనతతో బాధపడే వ్యక్తి శరీరంలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. వ్యక్తి యొక్క రక్తంతో రక్త పరీక్ష ద్వారా ఎర్ర రక్త కణాల సంఖ్యని లెక్కించవచ్చు. రక్తహీనత సమస్య ఉన్నవారిలో వారి రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు అవసరమైన స్థాయిలో ఉండకపోవడం వలన ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. దీని వలన రోగి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ రక్తహీనత మగవారితో పోల్చుకుంటే ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా 15 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న ఆడవారిలో మరియు 11 సంవత్సరాల వయసు లోపు పిల్లలలో ఈ రక్తహీనత కనిపిస్తుంది. రక్తహీనత లక్షణాలు. ఈ రక్తహీనత ఉన్నవారిలో అరచేతిలో ఎక్కువగా చెమటలు పడతాయి. ఆకలి తగ్గి ఏమీ తినాలి అనిపించదు. రక్తహీనత ఉన్నవారు కొద్దిగా శ్రమపడ్డా కూడా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా తొందరగా అలసిపోతారు. ఈ సమస్య ఉన్న చిన్నపిల్లలలో చదువు మీద శ్రద్ధ ఉండకపోవడం, ఆటలు ఆడకపోవడం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో కళ్ళు తిరగడం, పెదవులు, చర్మం పొడిబారుతాయి. రక్తహీనత వలన కలిగే దుష్ప్రభావాలు. ఈ రక్తహీనత సమస్య ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన గర్భస్రావం జరగడం, బిడ్డ లేదా తల్లి చనిపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ సమస్య వలన కొన్ని చిన్న చిన్న రోగాలు కూడా ఒక పట్టాన తగ్గవు. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న:
మట్టి పరీక్షను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించాలి? ఏ 2 సంవత్సరాలు, బి 3 సంవత్సరాలు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ 2 సంవత్సరాలు.
గత వారం రెండవ ప్రశ్న:
మట్టి నమూనా పరీక్ష కోసం భూమిలోని మట్టిని ఎంత లోతు వరకు తవ్వి తీయవలెను? ఏ 15 సెంటీమీటర్లు, బి 30 సెంటీమీటర్లు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ 15 సెంటీమీటర్లు.
కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు
రమణామూర్తిరాజు, అమీర్పేట్, హైదరాబాద్.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు
రామారావు, లక్ష్మి, నాగరాజు, చరితవ్య, భద్రాద్రి కొత్తగూడెం, శ్రీమతి ఝాన్సీ కర్రీ, హైదరాబాద్, కె సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని కొత్తగూడెం, కె రాములు, విజయలక్ష్మి నిజామాబాద్, ఎన్ కోటేశ్వరరావు, వసంత, పావని, సుశీల్ కుమార్ సూర్యాపేట, డాక్టర్ ఎస్ స్వరూప హైదరాబాద్, ఎన్ పార్థసారథి పెద్ద శంకరంపేట్, వి నాగేశ్వరరావు నర్సాపురం.
వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న:
సుమారుగా మన భారతదేశంలో ఎన్ని కోల్డ్ స్టోరేజ్లున్నాయి? ఏ 6,000, బి 6,227.
ప్రశ్న మరోసారి:
సుమారుగా మన భారతదేశంలో ఎన్ని కోల్డ్ స్టోరేజ్లున్నాయి? ఏ 6,000, బి 6,227.
ఈ వారం రెండవ ప్రశ్న:
సున్నా శక్తి శీతలీకరణ గది యొక్క గోడల ఎత్తు ఎంత? ఏ 1 మీటర్, బి 4 మీటర్లు.
ప్రశ్న మరోసారి:
సున్నా శక్తి శీతలీకరణ గది యొక్క గోడల ఎత్తు ఎంత? ఏ 1 మీటర్, బి 4 మీటర్లు.
గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబరు మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.